ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
చేను కబుర్లు,
పంట సాగు, ఇంటి బాగు.
చేను కబుర్లు, ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి, ఇవే చేను కబుర్లు.
అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మానెత్తురు నీవే, సత్తువ నీవే. అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా,
అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా, మానెత్తురు నీవే, సత్తువ నీవే. అన్నా రైతన్నా, మాయన్నా రైతన్నా.
నమస్కారం, చేను కబుర్లకు స్వాగతం. ఈరోజు మనం కుసుమ సాగులో మెలకువల గురించి తెలుసుకుందాం. కుసుమ మన రాష్ట్రంలో సుమారు 15,000 ఎకరాల నుండి 20,000 ఎకరాలలో నల్లరేగడి నేలలందు వర్షాధారపు యాసంగి పంటగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేయబడుతుంది. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట. అడవి పందుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కుసుమను నిర్భయంగా సాగు చేసుకోవచ్చు. కొద్దిపాటి క్షారత్వం గల సమస్యాత్మక భూముల్లో కుసుమను లాభదాయకంగా పండించవచ్చు.
ఓ బాలన్న, ఏం చేస్తున్నావే?
ఏంలే అవ్వా, చేనుకాడికి పోయి వస్తున్నా.
ఏం పొలమో ఏమో అన్న, మన రాతలు ఇంతే. పోయినేడు మక్కేస్తే పందులంతా నాశనం చేసినాయి. బతుకు గడువుడే కష్టమైంది. పంటేద్దామంటే బుగులు పుట్టి యవసం మానేసి కూలి పని కోతున్నా.
గట్లెందుకనుకుంటావవ్వా? యవసం మానేసి కూలి పని చేసుడేందవ్వా? ఈ పంట కాకపోతే ఇంకో పంట.
గట్లాంటివి విననీకనే బావుంటాయి, కాని చేయనీక ఏమైనా ఎరుక్కుండాలి కదా.
ఎందుకెరుకుండదవ్వా? మన ఊర్లోనే ఎల్లమ్మ గుడి కాడుండే కాంతమ్మ లేదు, వాళ్ళు కుసుమ పంటేసినారు. దానికి పందుల లొల్లి అస్సలు లేదు. పంట కూడా మంచిగొచ్చిందట ఏడు.
కుసుమ పంటనా? దాని గురించి నాకేమెరుక? అది ఎట్లేయాలో, ఏం చేయాలో?
ఎందుకు బాధపడతావవ్వా? మన గ్రామ పంచాయతీ కాడికి రేపు పొద్దుగాల ఏవో మేడం వస్తుందట, మనం పోయి అడుగుదాం.
అట్లనా? అయితే పోయి కలుద్దాం.
సరే మంచిదమ్మా. నమస్కారం మేడం, నా పేరు బాలయ్య.
నమస్కారం మేడం, నా పేరు లక్ష్మి.
నమస్కారం, చెప్పండి.
మేడం, మాకు జర కుసుమ పంట సాగు ఎట్లా చేయాలో చెప్పండి.
ఆ తప్పకుండా.
మేడం, కుసుమను మన దగ్గర పండించుకోవచ్చా?
ఆ కుసుమను ఎక్కువగా రంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఆదిలాబాద్ జిల్లాలో సాగు చేయవచ్చు. వర్షాభావ పరిస్థితుల్లో ఖరీఫ్ పంటలు దెబ్బతిని నష్టపోతే కుసుమ మంచి ప్రత్యామ్నాయ పంట.
గట్లనా? మరి మా భూముల్లో పండించుకోవచ్చా మేడం?
కుసుమను నల్లరేగడి భూముల్లో వర్షాధారపు పంటగా పండించుకోవచ్చు.
మళ్ళా ఈ పంటను ఏ కాలంలో వేయాలి?
కుసుమ పంటను యాసంగిలో అక్టోబర్ 2వ పక్షం నుండి నవంబర్ 1వ పక్షం వరకు విత్తుకోవచ్చు.
మేడం, కుసుమని అంతర పంటగా సాగు చేయొచ్చా?
ఆ చేయవచ్చు. ఒకవేళ పూర్తి పంట అయితే ఎకరానికి 4 కిలోలు, అదే అంతర పంట అయితే 1.5 కిలోల విత్తనాన్ని వాడాలి. గొర్రుతో గాని నాగటి సాళ్లలో గాని విత్తుకోవచ్చు. విత్తనాన్ని 5 సెంటీమీటర్ల లోతులో విత్తుకోవాలి. నేలలో తేమను బట్టి, విత్తిన లోతును బట్టి 4 నుంచి 7 రోజులలో విత్తనం మొలుస్తుంది.
5 సెంటీమీటర్లు అంటే ఎంతమ్మా?
బెత్తెడంత పొడువమ్మా.
మేడం, విత్తే దూరం ఎంతుండాలి?
వరుసల మధ్య 45 సెంటీమీటర్లు అంటే నీ చేయి పొడవు. వరుసలలో ఉన్న చెట్ల మధ్య 20 సెంటీమీటర్లు అంటే జానెడంత పొడువు.
మేడం, విత్తే ముందు విత్తనాలకు ఏదైనా మందు కలపాలా?
మంచి ప్రశ్న అడిగావు. విత్తనం ద్వారా వచ్చే ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు, భూమిలోని శిలీంధ్రాల ద్వారా వచ్చే ఎండు తెగులను అరికట్టడానికి విత్తన శుద్ధి అత్యవసరము. 3 గ్రాముల క్యాప్టాన్ లేదా 1 గ్రాము కార్బన్డజిమ్ కిలో విత్తనానికి కలిపి విత్తుకోవాలి.
ఈ పంటకి ఏ ఎరువులేస్తే దిగుబడి మంచిగొస్తుందమ్మా?
వర్షాధారంగా సాగు చేసినప్పుడు కుసుమ పంటకు ఎకరానికి 16 కిలోల నత్రజని, మరియు 10 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులను అందజేయాలి. నీటి వసతి క్రింద సాగు చేసినప్పుడు సిఫార్సు చేసిన పోషకాలలో 50% నత్రజని అంటే 10 నుంచి 12 కిలోల యూరియా మరియు మొత్తం భాస్వరంను దుక్కిలో వేసుకోవాలి. మిగతా 50% నత్రజనిని అంటే మరో 10 నుంచి 12 కిలోల యూరియా 5 వారాల తర్వాత మొదటి తడి కట్టేటప్పుడు పైపాటుగా వేసుకోవాలి. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేయడం వలన అందులోని గంధకం వల్ల నూనె దిగుబడి పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
మేడం, మరి అంతర పంటలు ఏవి వేసుకోవచ్చు మేడం?
దీన్ని ఏకపంటగా పండిస్తే పత్తి లేదా కంది లాంటి పంటలతో పంట మార్పిడి చేయడం వల్ల ఎండు తెగులను నివారించవచ్చు. ఖరీఫ్ లో పెసర లాంటి స్వల్పకాలిక పంట తర్వాత వేసుకుంటే లాభదాయకం. అలాగే కుసుమను శనగ ధనియాలతో అంటే ఒక వరుస కుసుమకు 2 వరుసల శనగ లేదా ధనియాలతో అంతర పంటగా సాగు చేసుకోవచ్చు.
ఇది వర్షాకాలపు పంటనా లేక నీళ్లు లేకున్నా నిలుస్తుందా?
బరువైన నేలల్లో నీటి తడి అవసరం లేదు. తేలిక నేలల్లో 1 లేదా 2 నీటి తడులు అవసరం.
మేడం, మరి ఇందులో మంచి రకాలు చెప్పండి, అవి ఎక్కడ దొరుకుతాయి?
TSF 1, మంజీరా, నారి 6, PBNS 12, JSF 414, DSH 185. JSF 414 మరియు DSH 185 ఎకరానికి 8 క్వింటాల వరకు దిగుబడి వస్తుంది. అవి మన వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన కేంద్రంలో దొరుకుతాయి.
అమ్మా, మా బిడ్డ చెప్పింది విత్తనాలలో తెగులు తట్టుకునేవి కూడా ఉంటాయంట కదా, నిజమేనా మరి?
నిజమే, కుసుమలో కూడా తట్టుకునే రకాలు ఉన్నాయి. చెప్తా విను, DSH 185 మరియు TSF 1 రకాలు అధిక దిగుబడినిచ్చి ఎండు తెగుళ్లను పూర్తిగా మరియు పేనుబంకను కొంతవరకు తట్టుకుంటాయి.
మేడం, ఈ రకాలు మా బోర్ల కింద సాగు చేయొచ్చా?
బోర్ల కిందైతే PBNS 12 మరియు JSF 414 వంటివి మంచి దిగుబడినిస్తాయి.
మేడం, మాకు నీరు కొద్దిగానే ఉంది, ఎప్పుడెప్పుడు తడి పెట్టుకోవాలి?
వర్షాభావ పరిస్థితుల్లో కీలక దశలైనటువంటి కాండం సాగే దశ మరియు పూత దశల్లో తడి కట్టినట్లయితే దిగుబడులు 40 నుంచి 60% వరకు పెరిగే అవకాశం ఉంటది.
కలుపు మందులు ఏమైనా చెప్తారా మేడం?
విత్తిన 20 నుంచి 35 రోజుల వరకు కలుపు లేకుండా చూసుకోవాలి. విత్తిన 25 రోజులకు మరియు 45 నుంచి 50 రోజులకు దంతులు తోలి అంతర కృషి చేసుకోవాలి. ఇది చేయడం వల్ల కలుపును నివారించడమే కాకుండా భూమిలోని తేమను సంరక్షించుకోవచ్చు. విత్తిన వెంటనే పెండిమితిలిన్ 30% ఎకరాకు లీటరు చొప్పున 200 లీటర్ల నీటిలో కలిపి నేలపై పిచికారీ చేయాలి.
అమ్మా, ఈ పంటకు పురుగులు వస్తాయా?
వస్తాయి. కాండం తొలిచే ఈగ ఎక్కువగా నష్టం చేస్తుంది. దీనికి పరిష్కారం కూడా ఉంది. డైమిథయట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మేడం, మళ్ళా పేనుబంకని ఎట్లా అరికట్టాలో చెప్పండి. ఎందుకంటే మా పక్క ఊళ్ళో కుసుమ సాగుకు దీనివల్లే చాలా నష్టం కలిగిందని విన్నా.
కుసుమ పంటకు పేను తాకిడి చాలా ప్రమాదకరమైనది. ఆలస్యంగా విత్తిన పంటపై దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది.
దీనిని ఏ విధంగా నివారించొచ్చో చెప్పండి మేడం.
డైమిథయట్ 2 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫస్ 1.6 మిల్లీలీటర్లు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి.
మేడం, మరి ఈ పంటకి తెగుళ్ల నుంచి ఏదైనా ఇబ్బందులుంటాయా?
పురుగులు తెగుళ్లు 2 రకాలు పంటపై ఆశిస్తాయని నువ్వు బాగానే గమనించావే. కుసుమలో తెగుళ్లు, వాటి నివారణ చర్యలు వివరిస్తాను విను. ఆల్టర్నేరియా ఆకుమచ్చ తెగులు. ఈ తెగులు ఆశించిన మొక్కల ఆకులపై గోధుమ వర్ణంలో గుండ్రటి మచ్చలు ఏర్పడి ఆకులు మట్టి రంగుకు మారి ఎండిపోతాయి. దీని నివారణ ఏంటంటే, మాంకోజెప్ 2.5 గ్రాములు లీటరు నీటికి కలిపి మచ్చలు కనిపించగానే ఒకసారి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో మరోసారి పిచికారీ చేసుకోవాలి. ఫ్యుజేరియా ఎండు తెగులు. ఒకే పొలంలో ప్రతిసారి కుసుమ వేస్తూ పోతే ఎండు తెగులను కలుగజేసే ఫ్యుజేరియం అనే శిలీంద్రం యొక్క ఉధృతి పెరుగుతూ పోతుంది. అది కలుగజేసే ఎండు తెగులు వల్ల పాక్షికంగా ఆకులు పసుపు బారి వాడిపోయి చివరకు మొక్కలు ఎండిపోతాయి. దీని నివారణ ఏంటంటే, ఈ తెగును తట్టుకోవడానికి TSF 1, నారి 6, SH 1 రకాలను సాగు చేసుకోవాలి. రెండవది ఏంటంటే, ఈ తెగులు విత్తనం నేల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కాబట్టి కార్బండజిమ్ 1 గ్రాము మందు కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసుకోవటం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు.
నాకు తెలిసిన వాళ్ళు ఈ పంటేసుకుంటే చిలకలు మొత్తం తిన్నాయట, మరి ఎట్లనమ్మా?
కుసుమ సాగులో రామచిలకల బెడద ఎక్కువగా ఉంటుంది. గింజ పక్వమయ్యే 3 వారాలు ఉదయం మరియు సాయంత్రం సమయాలలో పక్షులను తరిమివేయాలి.
ఇది ఎన్ని రోజుల పంట మేడం?
రకాలను బట్టి విత్తిన 115 నుంచి 135 రోజులకు పంట కోతకొస్తుంది.
అవునా, పంట ఎట్ల కోసుకోవాలి మేడం?
మొక్కలను నేలమట్టం వరకు కోసి కట్టలు కట్టి ఆరబెట్టి కట్టెలతో కొట్టి గాని ట్రాక్టర్తో త్రొక్కించి గాని గింజలను వేరు చేసుకోవచ్చు. కుసుమ పూతలో ఔషధ గుణాలు కూడా ఉంటాయి. ఈ సాగుపై పెరుగుతున్న అవగాహన వల్ల రాబోయే రోజుల్లో పూతకు మంచి మార్కెట్ ఏర్పడే అవకాశాలు కూడా ఉన్నాయి. కుసుమలో పూత విచ్చుకున్న దగ్గర నుండి 15 నుంచి 20 రోజుల తర్వాత వడలి ఎండిపోయిన పూతను కోయడం వల్ల ఎకరాకు సుమారు 25 నుండి 45 కిలోల పూత దిగుబడిని సాధించవచ్చును. పంట పక్వానికి వచ్చిన తర్వాత పూతను కోయడం వల్ల గింజ దిగుబడిపై ఎటువంటి ప్రభావం ఉండదు.
పంట సాగు చేసేటప్పుడు సమస్యలు వచ్చినప్పుడు మిమ్మల్ని కలవాలంటే ఎట్లా సంప్రదించాలి మేడం?
కుసుమ సాగుపై మరిన్ని వివరాలకు సంప్రదించాల్సిన చిరునామా: ప్రధాన శాస్త్రవేత్త, నూనె గింజలు, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, పాలెం. ఫోన్ నంబర్ 800-840-4874. నంబర్ మరోసారి 800-840-4874.
చాలా సంతోషం అమ్మా, ఉంటా మరి.
మంచిది.
గృహ విజ్ఞాన తరంగిణి ఇవే చేలుక బుర్లు.
నమస్తే డాక్టర్ గారు, ఈ క్యాంపులో మీరు కంటి సంబంధిత వ్యాధులకు వైద్యం చేస్తారంట కదా? మా ఊరిలో చాలా మంది కంటి సమస్యలతో బాధపడుతున్నారు. వారికి మీరు కంటి వ్యాధులు, చికిత్సలు, ఆ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారా?
తప్పకుండా చెప్తాను. రేపు అందరినీ రమ్మని చెప్పండి, నేను వారితో ఆ విషయాల గురించి చెప్తాను.
మంచిది డాక్టర్ అమ్మా, నేను మిమ్మల్ని రేపు కలుస్తాను.
నమస్కారం డాక్టర్ అమ్మా, మమ్మల్ని సర్పంచ్ అమ్మ రమ్మన్నారు.
నమస్కారం. మీ ఊరిలో చాలా మంది కంటి సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారు కదా, మీకు వాటి గురించి అవగాహన కల్పించడానికి మిమ్మల్ని అందరినీ పిలిచాను. అంతేకాదు, నేను ఈ క్యాంపులో కంటి వైద్య నిపుణురాలిని, మీ సమస్యలకి వైద్యం చేస్తాను. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. జ్ఞానేంద్రియాల్లో కంటి చూపుకి ప్రాముఖ్యత చెప్పలేనిది, కానీ ఇప్పటి వారు కంటి చూపును నిర్లక్ష్యం చేస్తూ ప్రాథమిక దశలోనే చికిత్స చేయగల కంటి సమస్యలను పట్టించుకోకుండా శాశ్వత అంధత్వానికి గురవుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు ఇలాంటి కంటి సమస్యలను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు. మైనరిక వివాహాలు కూడా పిల్లల్లో కంటి సమస్యలను పెంచి చివరికి వారి చూపునే హరిస్తున్నాయి. ప్రతి 2000 మంది పిల్లల్లో ఒకరు పుట్టుకతోనే శుక్ల సమస్యకు గురయ్యే వీలుంది. కొంతమంది పిల్లలకు పుట్టుకతో గాని, కొంత వయసు వచ్చిన తర్వాత గాని ఒక కంట్లో లేదా 2 కళ్లల్లో శుక్లాలు రావచ్చు. ఇందుకు గల కారణాల్లో బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఇన్ఫెక్షన్లకు గురి కావటం, జన్యుపరమైన కారణాలు, కంటికి బలంగా దెబ్బతగలడం వంటివి ప్రధానమైనవి. ఈ వ్యాధి సోకినప్పుడు కనుపాప నల్లగా కాకుండా తెలుపు రంగులోకి మారుతుంది. ఈ పిల్లల్లో వెలుతురు చూడలేకపోవడం, చూపు నిలబొట్టుకోలేకపోవడం, కనుగుడ్డు అతిగా తిప్పటం, ఎక్కువగా కళ్ళు చిట్లించి చూడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ స్థితిలో శస్త్రచికిత్స ద్వారా శుక్లం తీసివేయడం ఒకటే పరిష్కారం. శుక్లాల కారణంగా పిల్లల్లో చేసే శస్త్రచికిత్స, పెద్దవారిలో చేసే శస్త్రచికిత్స ఈ 2 వేరువేరుగా ఉంటాయి. 2 ఏళ్లలోపు పిల్లలకు ఈ శస్త్రచికిత్స చేసినప్పుడు వారికి 5 ఏళ్లు వచ్చేదాకా లావుపాటి అద్దాలు వాడాల్సి ఉంటుంది. 2వసారి శస్త్రచికిత్స చేసి కంట్లో అద్దం అమర్చాకే సాధారణ అద్దాలే సరిపోతాయి. అయితే ఈ శస్త్రచికిత్స జరిగిన పిల్లలను జీవితాంతం నేత్ర వైద్యుని పర్యవేక్షణలో ఉంచడం చాలా అవసరం. కంటికి గ్లకోమా అనే వ్యాధి సోకుతుంది. ఈ వ్యాధి సోకే వారిలో పెద్దవారే ఎక్కువగా ఉంటారు. అయితే పిల్లల్లోనూ 10,000 మందికి ఒకరు చొప్పున ఈ వ్యాధి బారిన పడుతుంటారు. ఈ గ్లకోమాతో కంటి ఒత్తిడి పెరిగి అక్కడున్న నరం దెబ్బతిని అంధత్వం వస్తుంది. ఈ వ్యాధి సోకిన పిల్లల్లో కనుపాప పెద్దదవుతుంది. ఈ వ్యాధి శాశ్వతమైనది.
అయితే డాక్టర్ అమ్మా, ఈ వ్యాధి లక్షణాలు ఏమిటి?
వెలుతురు చూడలేకపోవడం, కంట్లో నుంచి నీరు కారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కంటిలోని ఒత్తిడిని తగ్గించడానికి శస్త్రచికిత్స ఒకటే పరిష్కారం. ఆ తర్వాత కూడా ఒత్తిడి తగ్గకపోతే మరోసారి చికిత్స చేయవలసి రావచ్చు, లేదా మందులు వాడవలసి రావచ్చు. ఏమైనా గ్లకోమాను కలిగి ఉన్నవారు జీవితాంతం డాక్టర్ పర్యవేక్షణలో ఉండటం చాలా అవసరం.
మరి డాక్టర్ అమ్మా, కొందరికి మెల్లకన్ను ఉంటుంది కదా, ఆ మెల్లకన్ను గురించి చెప్పండి అమ్మా.
మెల్లకన్ను విషయానికొస్తే మెల్ల ఉన్నప్పుడు ఒక కన్ను సమాంతరంగా ఉండదు. అందుకే 2 కళ్ళ నుంచి మెదడుకు చేరే ప్రతిబింబాలు కూడా సమంగా ఉండవు. మెదడు స్పష్టంగా ఉన్న ప్రతిబింబాన్ని పరిగణలోకి తీసుకుని మసకగా ఉన్న 2వ ప్రతిబింబాన్ని నిర్లక్ష్యం చేస్తుంది. అలాగే ఇంకొంతకాలం గడిస్తే మెల్లకంటి చూపు మరింత తగ్గి చివరకు అంధత్వానికి దారితీస్తుంది.
డాక్టర్ అమ్మా, అసలు మెల్లకన్నుకు చికిత్స లేదా?
మెల్లకన్ను ఉన్నప్పుడు 6 ఏళ్లలోపు గుర్తించి తగిన వైద్య చికిత్సలు చేయవలసి ఉంటుంది. మెల్ల నివారణలో కంటి కండరాలను సరిచేయడానికి శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. మెల్లను పూర్తి స్థాయిలో తొలగించడానికి కొందరికి రెండవసారి కూడా చికిత్స చేయవలసి రావచ్చు. శస్త్రచికిత్స తర్వాత దృష్టిలోపాలకు కళ్ళజోడు కూడా వాడాల్సి ఉంటుంది. కంటిచూపు వృద్ధికి కొంతమంది పిల్లల్లో మందులతో గాని చికిత్స వల్ల కానీ చూపును మెరుగుపరిచే అవకాశాలు ఉండవు. అలాంటి వారిలో అప్పటికి ఇంకా మిగిలి ఉన్న చూపును మెరుగుపరిచే ఆధునిక చికిత్సలు కొన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. పిల్లల ప్రస్తుత కంటిచూపును అంచనా వేసి కొన్ని రకాల భూతద్దాలు, టెలిస్కోపులు, ప్రత్యేకమైన కళ్ళజోడు, కొన్ని ప్రత్యేకమైన లైట్ల ద్వారా పిల్లల చూపును మెరుగుపరిచే అవకాశాలున్నాయి. చిన్న వయసులోనే పిల్లల అంధత్వాన్ని అంచనా వేసి అందుబాటులో ఉన్న సదుపాయాలను వినియోగించుకుంటే ప్రయోజనం ఉంటుంది. పుట్టుకతో వచ్చిన అంధత్వాన్ని పూర్తిగా జయించలేకపోయినా ప్రయోజనకరమైన కంటి చూపును పొందే అవకాశాలున్నాయి. కండ్లకలక అనేది మరో రకమైన కంటి వ్యాధి. కండ్లకలక అనేది ముఖ్యంగా వైరస్, బ్యాక్టీరియా వలన కండ్లకి కలిగే ఇన్ఫెక్షన్.
డాక్టర్ అమ్మ, మరి ఈ కండ్లకలక వ్యాధి లక్షణాలేంటమ్మా?
దీంట్లో ముఖ్యంగా కండ్లు బాగా ఎర్రబడి నీళ్లు కారడం, కళ్ళ మంటలు, కళ్ళల్లో పొడుచుకున్నటువంటి బాధ, సరిగ్గా చూడలేకపోవడం వంటివి ముఖ్య లక్షణాలు. ఇది ఒక అంటువ్యాధి. చేతి రుమాలు, తువ్వాలు ఒకరు వాడినవి ఇంకొకరు వాడటం వలన, వ్యాధి సోకిన వారు ఇతరులతో చాలా దగ్గరగా ఉండటం వలన తొందరగా వస్తుంది. ఈ వ్యాధి సోకిన వాళ్ళు గోరువెచ్చని నీళ్లతో తరచుగా కళ్ళను కడగాలి. వీలైతే నల్లటి కళ్ళజోడు ధరించాలి. చేతి రుమాలు, తుండుగుడ్డ ఇతరులను వాడనీయకూడదు. డాక్టర్ సలహాపై కళ్ళల్లో మందు చుక్కలు వాడాలి. మనం చూసే ప్రక్రియలో ఎలాంటి అవరోధం కలిగినా వైద్య పరిభాషలో దాన్ని విజువల్ డిస్టర్బెన్సెస్ అంటారు. అంటే చూసేటప్పుడు మనకు కలిగే అంతరాయాలన్నమాట. ఇవి అనేక రకాలుగా ఉంటాయి. చూపునకు అంతరాయం కలిగించే కొన్ని అంశాలు తాత్కాలికమైనవి. వీటి గురించి కొద్దిపాటి జాగ్రత్తలు, చికిత్స తీసుకుంటే మళ్లీ అంతా మామూలైపోతుంది. కానీ దృష్టికి కలిగే కొన్ని అంతరాయాలు మాత్రం క్రమంగా పెరుగుతూ పోతాయి. ఫలితంగా శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇలాంటి విజువల్ డిస్టర్బెన్సెస్ గురించి ప్రాథమిక అవగాహన ఉండటం వలన కంటి చూపును 10 కాలాల పాటు పదిలంగా కాపాడుకోవచ్చు.
డాక్టర్ అమ్మ, కొన్ని కంటి అంతరాయాలు తాత్కాలికమైనవి అన్నారు కదా, అవి ఏమిటి?
తాత్కాలిక లోపాలే అని నిర్లక్ష్యం చేయడం సరికాదు. ఒక్కోసారి అవి శాశ్వతం కావచ్చు. వాటిలో మొదటిది మైగ్రేన్. ఇది తీవ్రమైన తలనొప్పి, ముఖ్యంగా యువతలో ఎక్కువగా వస్తుంది. ఒకవైపు కంటిలో లేదా తలలో ఒక పక్క నొప్పి వస్తుంటుంది. అందుకే దీన్ని పార్శ్వపు నొప్పి అంటారు. ఈ నొప్పిలో వికారం, వాంతులు ఉంటాయి.
డాక్టర్ అమ్మ, ఈ వ్యాధికి చికిత్స ఏమిటి?
నొప్పిని తక్షణం తగ్గించే వాటితో పాటు మున్ముందు రాకుండా నివారించే మందులు దాదాపు 1 నుంచి 2 ఏళ్ల పాటు వాడాలి. కంటికి సంబంధించిన తాత్కాలిక వ్యాధుల్లో ట్రామా ఒకటి. దీనిని తెలుగులో గాయాలు అంటారు. కంటికి దెబ్బ తగిలినప్పుడు కనిపించే లక్షణాలు, ఆ తర్వాత కనిపించే లక్షణాలు వేరువేరుగా ఉండవచ్చు. చూపు మసకబారవచ్చు, కంటి ముందు మెరుపులు కనిపించడం, కంటిలోని ద్రవం బయటకు రావడం, దీర్ఘకాలంలో కంటి నరం దెబ్బతినడం వంటి ప్రమాదాలు జరగవచ్చు.
డాక్టర్ అమ్మ, మరి కంటికి దెబ్బ తగిలినప్పుడు ఎలాంటి చికిత్స తీసుకోవాలి?
కంటికి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అత్యవసరంగా తగిన చికిత్స చేస్తే చూపు కోల్పోయే అవకాశాలు తక్కువ. ఆ తర్వాత కూడా దీర్ఘకాలం పాటు చికిత్స తీసుకుంటూ ఉండాలి.
డాక్టర్ అమ్మ, మనం సాధారణంగా చూసే రేచీకటి ఎటువంటి వ్యాధి?
ఇది తాత్కాలికమైన వ్యాధి. ఇది మనం తీసుకునే ఆహారంలో విటమిన్ ఏ పాళ్ళు తగ్గడం వల్ల కలిగే కంటి సమస్య. మరి కొందరిలో ఇది రెటీనాకి వచ్చే ఆరోగ్య సమస్య వల్ల ఈ సమస్య రావచ్చు. ఈ సమస్య వచ్చిన వారిలో రాత్రిపూట కళ్ళు కనిపించకపోవటం వంటి లక్షణాలుంటాయి. ఇక విటమిన్ ఏ లోపం తీవ్రంగా ఉన్న వాళ్ళలో కార్నియా కరిగిపోయే పరిస్థితి వస్తుంది.
దీనికి చికిత్స ఏంటి డాక్టర్ అమ్మ?
ఆహారంలో విటమిన్ ఏ ఉన్న పదార్థాలు ఇవ్వటం, విటమిన్ ఏ మాత్రలు వాడటం వంటివి చికిత్స. కార్టికోస్టెరాయిడ్స్, కీళ్ల నొప్పుల కోసం దీర్ఘకాలం వాడే కొన్ని మందులు, క్షయవాదికి వాడే కొన్ని రకాల మందుల వల్ల చూపు క్రమంగా తగ్గిపోవచ్చు. ఒక్కోసారి శాశ్వతం కావచ్చు. అందుకే చూపు తగ్గుతున్నట్లు గ్రహించగానే డాక్టర్ను సంప్రదించి తాము వాడుతున్న మందులను వివరించి తగిన చికిత్స తీసుకోవాలి. దాంతో కోల్పోయిన చూపు తిరిగి వచ్చేందుకు అవకాశాలు ఎక్కువ. పక్షవాతం కూడా కంటి చూపును ప్రభావితం చేస్తుంది. పక్షవాతం వచ్చిన వారిలో మెదడులోని కొన్ని భాగాలకు రక్తం సరఫరా తగ్గడం వల్ల ఆ భాగాలు చచ్చుబడిపోతాయి. ఒకవేళ కంటి చూపును నియంత్రించే కేంద్రానికి రక్త ప్రసరణ తగ్గితే ఆ ప్రభావం చూపుపై పడవచ్చు. ఇది సాధారణంగా తాత్కాలికం అయ్యేందుకే అవకాశాలు ఎక్కువ. అయితే కొన్ని సందర్భాలలో ఇది శాశ్వత అంధత్వానికి దారితీయవచ్చు. ఈ విషయంలో నివారణయే చికిత్సతో సమానం. డయాబెటీస్ ను, రక్తపోటును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ ప్రమాదాన్ని నివారించుకోవచ్చు. పక్షవాతం వస్తే నరాల నిపుణుని వద్ద చికిత్స తీసుకోవాలి. మెదడులో వచ్చే గడ్డలను బ్రెయిన్ ట్యూమర్స్ అంటారు. మెదడులో వచ్చే గడ్డలు పెరిగిపోతూ అవి చూపును మెదడుకు చేరువేసే ఆప్టిక్ నర్వ్ అనే నరాన్ని నొక్కివేయడం వల్ల లేదా కంటికి నరానికి రక్త ప్రసరణ కల్పించే రక్తనాళాన్ని నొక్కివేయడం వల్ల ఒక్కోసారి పాక్షిక అంధత్వం రావచ్చు. ఇందులో ఒక్కోసారి కంటికి ఎదురుగా ఉన్న మొత్తం దృశ్యం కాకుండా సగమే కనిపించవచ్చు. అలాంటి లక్షణం కనిపించినప్పుడు మెదడులో గడ్డలు ఉన్నట్లు అనుమానించి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. గడ్డలు ఉన్నట్లయితే వాటిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తే మళ్లీ కోల్పోయిన చూపు పొందే అవకాశాలు ఎక్కువ. పొగ త్రాగడం వలన కూడా తాత్కాలిక అంధత్వం వస్తుంది. ఆ అలవాటును మానివేస్తే తొలగిపోతుంది.
డాక్టర్ అమ్మ, కొన్ని కంటి వ్యాధులు శాశ్వతంగా ఉంటాయన్నారు కదా, అవేమేమిటి?
రెటినాల్ డిటాచ్మెంట్ అనేది కంటికి సంబంధించిన ఒక సమస్య. ఈ సమస్య ఉన్నవారిలో రెటినాలోని లోపలి పొర, బయటి పొర మధ్యలోకి కొన్ని రకాల ద్రవ పదార్థాలు రావడం వల్ల ఆ రెండు పొరలు విడిపోవచ్చు. ఫలితంగా కొంతమేరకు గాని లేదా పూర్తిగా కాని దృష్టిని కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ సమస్య కనిపించినప్పుడు వెంటనే కంటి డాక్టర్ను సంప్రదించాలి. అప్పుడు డాక్టర్లు అత్యవసర శస్త్రచికిత్స చేసి ఆ విడిపోయిన రెండు పొరలను కలుపుతారు. డయాబెటీస్ ఉన్నవారిలో రక్తం మందంగా మారుతుంది. ఇలా మందంగా మారిన రక్తం అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైన రక్తనాళాల నుంచి ప్రవహించడం కష్టం కావడం వల్ల రెటీనాకు తగినంత రక్త ప్రసరణ జరగదు. ఫలితంగా చక్కెర శాతాన్ని సరిగ్గా అదుపులో ఉంచుకొని వారిలో రెటీనా దెబ్బతినే అవకాశాలు ఎక్కువై చూపుపోయే ప్రమాదం ఉంది. దీనిని డయాబెటిక్ రెటినోపతి అంటారు.
మరి దానికి చికిత్స ఏమిటి డాక్టర్ అమ్మ?
డయాబెటిక్ రెటినోపతి సమస్య ఉన్నట్లు నిర్ధారణ అయితే వెంటనే లేజర్ చికిత్సతో గాని లేదా కంటిలో ఇచ్చే ఇంజెక్షన్లతో గాని లేదా శస్త్రచికిత్స ద్వారా గాని చూపును మరింత కోల్పోకుండా ఆపే అవకాశాలు ఉంటాయి. మన దేహంలోని అన్ని అవయవాలతో పాటు కంటికి నిత్యం రక్త ప్రసరణ జరుగుతుందన్న విషయం తెలిసిందే. అయితే రక్తపోటు ఉన్నవారిలో రక్తం వల్ల రక్తనాళాలపై కలిగే ఒత్తిడి తీవ్రంగా పెరిగినప్పుడు అత్యంత సన్నటి రక్తకేశ నాళికలు ఆ ఒత్తిడికి చిట్లిపోయే ప్రమాదం ఉంది. ఫలితంగా చూపు కోల్పోయే అవకాశం ఉంది. ఈ స్థితిని హైపర్టెన్సివ్ రెటినోపతి అంటారు. ఈ సమస్య వల్ల చూపు కోల్పోకుండా ఉండేందుకు రక్తపోటును అదుపులో ఉంచుకోవడం అనే నివారణ చర్య చాలా ఉత్తమమైన మార్గం. కొందరిలో లేజర్ లేదా శస్త్రచికిత్స అవసరం కావచ్చు. ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ అనేది కంటికి సంబంధించిన మరో సమస్య.
అంటే ఏంటి డాక్టర్ అమ్మ?
ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డీజెనరేషన్ అంటే అది వయసుతో పాటు వచ్చే కంటి సమస్య. దీనిలో రెటీనాలోని మాక్యులా అనే మధ్య భాగం ప్రభావితం కావడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఈ సమస్య ఉన్నవారు తక్షణం డాక్టర్ను కలిస్తే ఇంజెక్షన్లు ఇవ్వడం వల్ల గాని లేదా శస్త్రచికిత్సతో గాని సమస్యను పెరగకుండా చూడవచ్చు. మన శరీరంలో థైరాయిడ్ అనే హార్మోను ఎక్కువైతే హైపర్ థైరాయిడిజం అని, థైరాయిడ్ అనే హార్మోను తక్కువైతే హైపోథైరాయిడిజం అని అంటారు. ఈ హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వ్యాధులున్న రోగుల్లో థైరాయిడ్ ఐ డిసీజ్ అనే సమస్య ఉంటుంది. ఈ సమస్య ఉన్న కొందరిలో కనుగుడ్లు ముందుకు పొడుచుకొచ్చినట్లుగా కనిపిస్తుంటాయి. కొందరిలో కన్ను పొడిబారవచ్చు. ఒకే వస్తువు రెండుగా కనిపించడం, కంటినొప్పి కూడా రావచ్చు. ఈ లక్షణాలు కనిపించగానే థైరాయిడ్ హార్మోన్లు సమతుల్యంగా ఉండేటట్లు హార్మోన్ చికిత్స తీసుకోవాలి. కొందరిలో శస్త్రచికిత్స అవసరం కావచ్చు. సాధారణంగా గమనించి చూస్తే మన కంటి నల్లగుడ్డు ప్రాంతం కొంచెం ఉబ్బెత్తుగా కనిపిస్తూ గుండ్రంగా ఉంటుంది. కానీ కెరటోకోనస్ అనే సమస్య ఉన్నవారిలో ఈ నల్లగుడ్డు భాగం ఒక కోణం ఆకారంలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. దీనికి తక్షణమే వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. మనం చూసే ప్రాంతంలో అంతా ఒకేలా కనిపించకపోవచ్చు. వీటిని ఫీల్డ్ డిఫెక్ట్స్ అంటారు. ఉదాహరణకు ఒకవైపు స్పష్టంగా కనిపించి మరోవైపు స్పష్టత ఉండదు. మనం చూసే ప్రాంతంలో పావు భాగం స్పష్టంగా లేకపోవడం, మనం చూసే దృశ్యం వైశాల్యం రానురాను తగ్గిపోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి చికిత్స కోసం వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఈ లక్షణాలు ఏవి కనిపించినా వైద్యుని సంప్రదించి తగిన చికిత్స తీసుకుని కంటి వ్యాధులకు దూరంగా ఉండాలి.
ధన్యవాదములు డాక్టర్ అమ్మ, మాకు కంటి ఆరోగ్యం, వ్యాధులు, చికిత్స గురించి అవగాహన పెంపొందించినందుకు. మాకు ఒకవేళ ఈ వ్యాధుల లక్షణాలు గనక కనిపించినట్లయితే మీలాంటి కంటి వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుంటాము. ఇక సెలవు డాక్టర్ అమ్మ.
ఆరోగ్య రుచులకు స్వాగతం. ఈ వారం మన ఆరోగ్య రుచుల్లో బెల్లం ఉండలు తయారీ విధానం తెలుసుకుందామా? శ్రోతలు పెన్ను పుస్తకంతో సిద్ధంగా ఉంటే కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఏంటో ఒకసారి వినేద్దాం. బెల్లం ఉండలు తయారీకి కావలసిన పదార్థాలు: బియ్యపిండి గ్లాసు, బెల్లం గ్లాసు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, నువ్వులు టీ స్పూన్, ఏలకుల పొడి చిటికెడు. అందరూ రాసుకుంటున్నారు కదా, మీ అందరి కోసం కావలసిన పదార్థాలు మరోసారి శ్రోతలు సరిచూసుకోండి. బియ్యపిండి గ్లాసు, బెల్లం గ్లాసు, పచ్చి కొబ్బరి ముక్కలు అరకప్పు, నువ్వులు టీ స్పూన్, ఏలకుల పొడి చిటికెడు.
అందరూ రాసుకుంటున్నారు కదా. ఇక మనం తయారీ విధానంలోకి వెళ్ళిపోదామా. బెల్లంలో నీళ్లు పోసి లేతపాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నువ్వులను వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను అదే కడాయిలో వేసి వేయించాలి. బెల్లం పాకంలో నువ్వులు, పచ్చి కొబ్బరి, యాలకుల పొడి, బియ్యం పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి లేదా నూనె వేసి కాగాక ముందుగా చేసి పెట్టుకున్న ఉండలని అందులో వేసి రెండు వైపులా వేయించాలి. విన్నారు కదా బెల్లం ఉండల తయారీ విధానం. మీ అందరి కోసం తయారీ విధానం మరోసారి. బెల్లంలో నీళ్లు పోసి లేతపాకం పట్టుకోవాలి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి నువ్వులను వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. పచ్చి కొబ్బరి ముక్కలను అదే కడాయిలో వేసి వేయించాలి. బెల్లం పాకంలో నువ్వులు, పచ్చి కొబ్బరి, యాలకుల పొడి, బియ్యం పిండి ఒకదాని తర్వాత ఒకటి వేసి కలపాలి. చల్లారిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకుని ఉండల్లా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాణలి పెట్టి నెయ్యి లేదా నూనె వేసి కాగాక ముందుగా చేసి పెట్టుకున్న ఉండలని అందులో వేసి రెండు వైపులా వేయించాలి. విన్నారు కదా బెల్లం ఉండల తయారీ విధానం. బెల్లం ఉండలలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు ఏంటో తెలుసుకుందామా. ముందుగా ఆరోగ్య లాభాలు. బెల్లం రక్తాన్ని శుద్ధి చేయడానికి ఉపయోగపడుతుంది. జీర్ణ వ్యవస్థ సమస్యలను తగ్గిస్తుంది. చర్మానికి సరైన పోషణను అందిస్తుంది. రక్తహీనత నుండి నిరోధిస్తుంది. పోషక విలువలు. బెల్లంలో పొటాషియం, క్యాలరీలు ఎక్కువగా లభిస్తాయి. ఇనుము అధిక మోతాదులో లభిస్తుంది. కాల్షియం ఎక్కువ మోతాదులో అందుతుంది. విన్నారు కదా బెల్లం ఉండలలోని పోషక విలువలు మరియు ఆరోగ్య లాభాలు. వచ్చే వారం మరో రుచికరమైన వంటకంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.
విజ్ఞానగణికి స్వాగతం. గత వారం మేము అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురు చూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సరైన సమాధానాలు ఏంటో ఇప్పుడు విందాం. గత వారం మొదటి ప్రశ్న, రాగి పాత్రలో నీటిని త్రాగడానికి ముందు ఎంత సమయం నిల్వ చేస్తే సరిపోతుంది? ఏ 8 గంటలు, బి 24 గంటలు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం ఏ 8 గంటలు. గత వారం రెండవ ప్రశ్న, మానవ శరీరానికి ఒక రోజుకు 8 మిల్లీగ్రాముల రాగి సరిపోతుంది? ఏ 16 మిల్లీగ్రాములు, బి 12 మిల్లీగ్రాములు. ఈ ప్రశ్నకు సరైన సమాధానం బి 12 మిల్లీగ్రాములు. ఈ రెండు ప్రశ్నలకు సరైన సమాధానాలు పంపిన వారు ప్రభాకర్ హన్మకొండ, డాక్టర్ స్వరూప దోమల్గూడ, కవిత కరీంనగర్, శ్రీమతి అనురాధ వర్మ మోహన వర్మ హైదరాబాద్. కేవలం మొదటి ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు కేమ చంచయ్య, పమిడిపాడు ప్రకాశం జిల్లా, ఎన్ సీత దిల్సుఖ్ నగర్, వేణు. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరైన సమాధానం పంపిన వారు ఎవరూ లేరు. వీరందరికీ మా చేను కబుర్ల తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞాన గనిలో మీరందరూ ఎదురు చూసే ప్రశ్నలు ఏంటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న, ఈ క్రింది వాటిలో కంటికి సంబంధించిన అంటువ్యాధి ఏది? ఏ కండ్ల కలక, బి రేచీకటి. ప్రశ్న మరొకసారి, ఈ క్రింది వాటిలో కంటికి సంబంధించిన అంటువ్యాధి ఏది? ఏ కండ్ల కలక, బి రేచీకటి. ఈ వారం రెండవ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తలనొప్పితో కూడిన కంటి వ్యాధి ఏది? ఏ మైగ్రేన్, బి గ్లాకోమా. ప్రశ్న మరొకసారి, ఈ క్రింది వాటిలో తలనొప్పితో కూడిన కంటి వ్యాధి ఏది? ఏ మైగ్రేన్, బి గ్లాకోమా. గత వారం లాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సమాధానం ఏ అయితే ఒకటి ఏ అని, బి అయితే ఒకటి బి అని, అలాగే రెండవ ప్రశ్నకు సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు, ఊరు టైప్ చేసి 9555074672 మీకోసం నంబర్ మరొకసారి 9555074672 నంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చే వారం చేను కబుర్లలో విజేతలుగా ఉంటారని ఆశిస్తున్నాం. ఇక సెలవు. ధన్యవాదములు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్న, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.